ഭഗവത്ഗീത ആറോ അധ്യായം ഏഴോ ശ്ലോകം. ജിതാത്മനഃ പ്രശാന്തശ്ച പരമാത്മാ സമാഹിതഃ ശീതോഷ്ണ സുഖ ദുഃഖേഷു തഥാ മാനാപമാനയോ. അനുവാദവും താത്പര്യവും കൃഷ്ണകൃപ ത്രിമൂർത്തി അഭയചരണാരവിന്ദ് ഭക്തിവേദാന്ത സ്വാമി ശ്രീല പ്രഭുപാദിക്ക്. అనువాదం. మనస్సును జయించిన వాడు శాంతిని పొంది ఉండిటచే పరమాత్మను చేరినట్టు వాడే అదును. అట్టి మనిషికి సుఖదుఖాలు శీతోష్ణాలు మానాపమానములు అన్నీ సమానమే అయి ఉండును. చెప్పండి. మనస్సును జయించిన వాడు శాంతిని పొంది ఉండిటచే పరమాత్మను చేరినట్టు వాడే అగును. అట్టి మనిషికి సుఖదుఖములు శీతోష్ణములు మానాపమానములు అన్నీ సమానమే అగును. తాత్పర్యం, వాస్తవానికి ప్రతి జీవి అందరి హృదయములందు పరమాత్మ రూపున ఉండు కృష్ణ భగవాను ఆజ్ఞలను పాటించుటకే ఉద్దేశింపబడి ఉన్నాడు. కానీ మనస్సు బహిరంగ శక్తిచే మోహితమై తప్పుదారి పట్టినప్పుడు మనిషి భౌతిక కర్మల యందు రతుడగును. కనుక ఏదైనా ఒక యోగ పద్ధతి ద్వారా మనస్సును నిగ్రహించినంతనే అతడు తమ గమ్యస్థానమును చేరినట్టి వాడగును. వాస్తవానికి మనిషి ఎప్పుడు అధికారుల ఆజ్ఞకు లోబడవలసి ఉండును. కనుక మనిషి మనస్సు దివ్య చైతన్యం నిలిచినప్పుడు అతడు కృష్ణ భగవంతుడి ఆజ్ఞలను పాటించడును తప్ప అన్యము ఎరుగడు. మనస్సు సదా అధికారుల ఆజ్ఞలను గ్రహించి వానిని అనుసరింపవలసి ఉండును. అది నిగ్రహింపబడినప్పుడు అప్రయత్నముగా పరమాత్మ ఆజ్ఞలను అనుసరించును. ఇట్టి దివ్యమైన స్థితిని కృష్ణ చైతన్యమునందున భక్తులు శీఘ్రమే పొందుతున్నందున సుఖదుఖాలు శీతతాపముల వంటి ప్రకృతి ద్వంద్వములచే అతడు విచలితుడు కాడు. ఇట్టి స్థితియే కృష్ణ భగవానందు లగ్నమైన స్థితి లేదా సమాధి అనబడును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద యద్వైత గదాధార శివాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనస్సును జయించిన వాడు శాంతిని పొందుటచే పరమాత్మను చేరినట్టు వాడే అగును. మనిషి సుఖదుఖాలు శీతోష్ణాలు మానాభిమానాలు అన్నీ సమానమే అగును. భగవద్గీత ఆత్మానుభూతి పొందడం కోసం భగవద్గీత మన ఈ సంసారంలో మనం కుశలతను పొంది సంసారంలో ఏదో లక్ష్యాన్ని సాధించడం కోసం కాదు, కానీ భగవద్గీత ఉద్దేశం ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం. కొంతమంది భగవద్గీత చదివి వాళ్ళు ఒక క్రమశిక్షణలోకి వచ్చి వాళ్ళు సంసారంలో ఎక్స్పర్ట్ మేనేజర్, ఎక్స్పర్ట్ పొలిటీషియన్, ఎక్స్పర్ట్ బిజినెస్ మ్యాన్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మనం వైష్ణవులు భగవద్గీత మీద ప్రవచనాలు ఇచ్చినప్పుడు తప్ప కాకుండా మిగతా వాళ్ళంతా కూడా భగవద్గీత ఫర్ స్టూడెంట్స్, భగవద్గీత ఫర్ మేనేజర్స్, భగవద్గీత ఫర్ ఎగ్జిక్యూటివ్స్, భగవద్గీత ఫర్ సైంటిస్ట్. మొన్న రసరాజ్ ప్రభు ఒక ఆయన వచ్చినాడు కదా, సైంటిస్ట్, భగవద్గీత కూడా ఒక సైన్స్ అని చెప్పడానికి. భగవద్గీత ఒక సైన్స్ అది కరెక్టే, స్పిరిచువల్ సైన్స్. భగవద్గీత ద్వారా మనకి తెలియనటువంటి ఇంకో దిశలో డైమెన్షన్ అంటారు, జీవితంలో బాడీ డైమెన్షన్, మైండ్ డైమెన్షన్, స్లీప్ డైమెన్షన్, అంటే మన యొక్క అనుభూతులు శరీరం అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, మనస్సు అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, మనం నిద్రలో మన అనుభవాలు, తర్వాత డీప్ స్లీప్, అతి లోతైన నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనకి స్వప్నాలు ఉండవో ఇవన్నీ దాటిన తర్వాత మనకి శారీరకంగా కొంత శాంతి, మనశ్శాంతి, మనకి స్వప్నంలో మనకు ఒక రకమైనటువంటి సుఖం, తర్వాత మనకి నిజమైనటువంటి బడలికి తీరడం. ప్రతి మనిషి కూడా రాత్రి నిద్రపోతాడు, రాత్రి అంతా కూడా కలలు కలలుగా నడుస్తూ ఉంటే ఆ కళ ఈ కళ ఈ కళ వస్తుంది. అతను నిద్రపోయినా కూడా అతనికి బడలికి తీరినట్టు ఉండదు, ఎందుకంటే రాత్రి అంతా కూడా కళలతో. కానీ ఎప్పుడైతే ఆదమర్చి నిద్రపోవడం అంటారు కదా, నాక్డ్ అవుట్, నిద్రపోయిన మనకి శబ్దాలు తెలియదు, కళలు గుర్తు లేవు, ఏం తెలియదు, ఆ పరిస్థితులు మనిషి నిద్ర లేచినప్పుడు అతనికి ఎంతో తాజాగా ఫ్రెష్ అంటే రికూపరేషన్, మంచి మన ముందు రోజు జరిగినటువంటి వీటన్నిటి నుంచి మనకి మైండ్ ఫ్రెష్గా మళ్ళీ కొత్త రోజును మనం ప్రారంభిస్తాం. దానికంటే కూడా పైన ఒకటి వచ్చి దాన్ని తురి అవస్థ అంటారు, ఫోర్త్ డైమెన్షన్, బాడీ డైమెన్షన్ అండ్ మైండ్ డైమెన్షన్, ఇంటలెక్చువల్ డైమెన్షన్, అంటే మనస్సు శరీరం ఇంద్రియాలు, మనస్సు బుద్ధి, ఆ పైన ఆత్మ. మనిషి మనస్సు తాజాగా ఉండాలంటే ప్రతిరోజు గట్టిగా కొన్ని గంటలు నిద్రపోవడం అవసరం. మనకి రోజంతా కూడా ఎన్నో ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆలోచనలు, మాట్లాడుకోవడాలు, పనులు, మైండ్ అంతా కూడా మనం ఏ రకంగా, ఇప్పుడు నేను ఆఫీసులు పనిచేస్తూ ఉంటాను, ఆఫీసులు పనిచేసేప్పుడు మనం రెఫరెన్స్గా ఫైల్ లాగి ఈ కేసు కోసం ఈ ఫైల్ లాగి తర్వాత ఇవి రాసి అన్ని ఫైల్ అంత టేబుల్ అంత గజిబిజిగా తయారవుతుంది. మళ్ళీ దాన్ని ఏం చేస్తాం మనం పొద్దున్న మొత్తం అన్ని సర్దేసి మళ్ళీ వెతుక్కుంటూ ఉండాలి ప్రతిదీ. అదే రోజంతా కూడా మనం పనిచేసి మనస్సు అలసిపోయి లేదా మనసు గజిబిజిగా ఉండి మనకి ఉత్సాహం అనేది అంటాం కదా, మనం ఏదైనా పనిలోకి దిగిన మొదట్లో ఉండే ఉత్సాహం కొన్ని గంటలు అయిన తర్వాత ఉండదు. మైండ్ అంతా కూడా కొద్దిగా అలసిపోతుంది కాబట్టి మనం కొద్దిగా మళ్ళీ రెస్ట్ తీసుకున్నట్టుగా మళ్ళీ మనం ఫ్రెష్గా పనిచేయడానికి తయారవుతాం. అదే రకంగా నిద్ర అనేటువంటిది మనిషికి తప్పనిసరిగా అవసరం. కానీ మనం మాట్లాడేటువంటిది తురి అవస్థ అంటే ఫోర్త్ డైమెన్షన్ అంటారు, లేదా ఆధ్యాత్మిక స్థితి. మనిషి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు అతను మెలకుగా ఉన్న నిద్రపోయినా అతనికి నిద్ర తక్కువైనా అతనిలో ఎలాంటి అలసట కానీ అతనిలో ఎలాంటి నీరసం కానీ లేకుండా ప్రభుపాద ఆయన 21 గంటలు లేదా 22 గంటలు పనిచేస్తూ ఎన్నో ప్రోగ్రాములు ఇస్తూ ఎంతోమందిని కలుసుకుంటూ ఎంతో ప్రయాణం చేస్తూ వాళ్ళు శిష్యులంతా కూడా గుర్తుపోయారు, ఎట్లా ఇంత ముసలాయన ఏ రకంగా దేవుడి కోపం ఇంత ఒత్తిడితో కూడినటువంటి కదా. ప్రపంచం అంతటి నుంచి లెటర్స్ రావడం, ప్రపంచం అంతా తిరగడం, వందల మంది ఆయనతో మాట్లాడుతూ ఉండడం, తర్వాత ఆయన పుస్తకాలు రాస్తూ ఉండడం, తర్వాత ఎన్నో ప్రోగ్రాముల్లో పాల్గొంటూ ఉండడం, ప్రవచనాలు ఇస్తూ ఉండడం, తర్వాత తన శిష్యుల్ని వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం ఓపిగ్గా వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇవ్వడం, వంట చేయడం నేర్పించడం, పాడడం నేర్పించడం, శ్లోకాలు రిసైట్ ఉచ్చారణ చేయడం నేర్పించడం, పిల్లకాయలకి ప్రభుపదైన వాళ్ళు తన శిష్యులకి ఆయన పెళ్ళిళ్ళు కూడా చేశాడు. సన్యాసయుడు కూడా తన లేడీ శిష్యులకి జెంట్స్ శిష్యులకి అప్పుడప్పుడు వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఆయన సన్యాసయుడు కూడా ఎన్నో వివాహాలు కూడా చేసినాడు. ప్రభుపాద సన్యాసికి వివాహాలతో సంబంధం ఉంది. కానీ ఆయన చూస్తాడు వీళ్ళు ఎదిగినటువంటి వ్యక్తులు కాదు కాబట్టి వీళ్ళు తప్పు పనులు చేయడం కంటే వీళ్ళు విచలుడిగా తిరగడం కంటే ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఇట్లా తిరగడంలో తప్పే ఉండదు. పాశ్చాత్య దేశాల్లో కానీ ఆధ్యాత్మిక జీవితానికి అది ఆటంకాన్ని కలిగిస్తుంది, అవరోధాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఈ శారీరక సంబంధాన్ని ఏ రకం మనం సమాప్తం చేసుకోవాలా, పరిమితం చేసుకోవాలా, దాన్ని పరివర్తన చేసుకోవాలా అంటే ప్రభుపాద ఆయన ఏర్పాటు చేసి వాళ్ళు ఒక పద్ధతులు బతుకుతాడు మెల్లిగా దాని నుంచి బయటపడగలుగుతారు. ఇన్ని చేస్తున్న ప్రభుపాద ఆధ్యాత్మిక వ్యక్తి అతను ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాడు. సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్య మతీంద్రియం. అతను అత్యంత సుఖంలో ఉంటాడు. అతను మామూలుగా మనం ఎంత పని చేసినా నేను ఎంత పని చేయాలా అని ఒక ఆధ్యాత్మిక వ్యక్తి దాని పనిగా చూడు ఆధ్యాత్మిక దాని సేవగా. మీరు కూడా మన మందిరంలో చూస్తూ ఉంటారు, మీ ఇళ్లలో పని చేసుకుని ఉద్యోగం చేసుకుని మీ మందిరంలో సేవ చేసి మళ్ళీ ప్రోగ్రామ్కి పోయి ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి అంతా ఆత్మ యొక్క శక్తి. ఆత్మకి అలసట లేదు. ఎప్పుడైనా అలసటగా ఉందంటే ఆత్మ అలసిపోయిందని కాదు, ఈ ఆత్మ యొక్క ఉత్సాహాన్ని ఈ శరీరం అందుకోలేకపోతుంది. నేను శరీరం ప్రకృతి నియమాలకి లోబడి ఉంటుంది, కానీ ఆత్మ ఈ ప్రకృతి నియమాలకు అతీతమైనటువంటిది. ఇక్కడ మనం దివ్యస్థితికి చేరినప్పుడు మనం శరీరాన్ని ఎంతో గెలుచుకుని ఉంటాము. అందుకే ఒక యోగి అతి తక్కువ తినచ్చు, ఒక యోగి ఎంతసేపు పనిచేసి కూడా అతను ఉత్సాహం తరగదు, అతనికి అలసట్లేదు. ఎందుకంటే అతను ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తి. ఇక్కడ ఇక్కడ తురి అవస్థ, ఫోర్త్ డైమెన్షన్. ఫోర్త్ డైమెన్షన్ మనిషి మామూలుగా నిద్రలో అతనికి ఎంతో తాజాదనం వస్తుంది నిద్రపోయి లేచిన తర్వాత. కానీ ఒక వ్యక్తి నిద్రతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు తాజాగా ఉంటున్నాడంటే అతను సమాధిలో ఉన్నాడు లేదా తురి అవస్థలో ఉన్నాడు. అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సామాన్య వ్యక్తులకి భక్తులకి వాళ్ళ స్వభావం లక్షణాలు ఒకటైతే మనం భక్తుల్ని విశేషంగా ఎలా గుర్తుపట్టగలం? భక్తుడు అంటే ఆధ్యాత్మిక వ్యక్తి, మిగతా వాళ్ళందరూ కూడా ఈ పరిమితమైనటువంటి భౌతిక శక్తికి లోబడి వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి భక్తుడికి, భక్తులు కాని వాళ్ళకి పూర్తిగా తేడాలు ఉంటాయి. ఇక్కడ ఆ తేడాల గురించి చెప్తాను. మనస్సుని జయించిన వాడు, మొదట్లో మీకు చెబుతున్నట్టుగా భగవద్గీత అది మనస్సును గెలుచుకోవడానికి. మనసును గెలుచుకోవడం అంటే ప్రతి మనిషి సంసారంలో తన ఆలోచనలతో వస్తాడు. మనందరికీ రకరకాల ఆలోచనలు, రకరకాల యోజనలు, రకరకాల కోరికలు ఉంటాయి. అంటే ఒకడెవడు క్రికెటర్ కావాలంటాడు, ఒకడెవడు సైంటిస్ట్ కావాలంటాడు, ఒకడెవడు సినిమా యాక్టర్ కావాలంటాడు, ఒకడెవడు వ్యాపారస్తుడు కావాలంటాడు. వాళ్ళ వాళ్ళ మనస్సు, మనస్సును జయించడం అంటే అది ఎట్లా వీలవుతుంది? మనం మామూలుగా మనస్సు మనస్సే మనం అనుకుని బతుకుతూ ఉంటాము, లేదా మనస్సుకు లోబడి మనం బతుకుతూ ఉంటాము. అంటే కేవలం ఆత్మజ్ఞానం ఉన్నవాడికే ఈ ప్రశ్న వస్తుంది, మనస్సును జయించాలా? ఆత్మజ్ఞానం లేనివాడికి తెలిసిందే మనస్సు అయితే ఇంకా మనస్సును గెలిచేదే ఉంది. మనస్సు పైన ఇంకోటి ఉంటే దాంతో మన మనస్సును గెలుచుకోవడం జరుగుతుంది. మనసు పైన తెలియకపోతే ఐ వాంట్ దిస్, ఐ లైక్ దిస్, ఐ థింక్ లైక్ దిస్, మైండ్ ఎట్లా చదువుతుంది అట్లా. కాబట్టి ఇక్కడ భగవంతుడు యోగి గురించి చెబుతున్నాడు. యోగి మనస్సును జయించినాడు. మనస్సు యొక్క లక్షణాలు ఏమి పుష్కలంగా చెప్పబడ్డాయి విపులంగా. త్యాగము భోగము మనస్సు యొక్క లక్షణం. దాన్ని ఇంగ్లీష్లో యాక్సెప్టెన్స్, రిజెక్షన్. అంటే త్యాగము భోగము. మనం ఎన్నో రోజులు భోగాలు అనుభవిస్తుంటే మనం దాన్ని పరిగెడుతూ ఉంటాం. ఒక స్టేజ్ వస్తుంది, లేదు ఇంక నేను ప్రశాంతంగా నేను కూర్చోవాలా. మనం కూర్చుని విసిగెత్తే మళ్ళీ నెక్స్ట్ కూర్చుని విసిగెత్తే మనం ఉంటాం, లేదా నేను కొద్దిగా నడుము తిప్పాలా, నేను కొద్దిగా తిరగాల. అదే రకంగా దొరకనటువంటి దాని గురించి, దొరకనంత వరకు ఇంకా అన్నారు ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది. పెళ్లి చేసుకొని వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. పెళ్లి చేసుకున్నవాడు ఎందుకు చేసుకున్నాడు, ఏం అవసరం దీనికి, అది మైండ్ యొక్క స్వభావం. చేసుకునేంత వరకు కుతూహలం, చేసుకున్న తర్వాత నేను స్వతంత్రంగా ఉండి ఉంటే బాగుండేది, నేను ఈ మాత్రం దానికి నేను ఎందుకు బంధితుండైపోవాలా. ఒకసారి ప్రభుపాద మనం ఆధ్యాత్మిక జీవితం ఉన్నప్పుడల్లా కూడా ఇప్పుడు ఈ డిసిప్లిన్ అనేటువంటిది నాలుగు నియమాలు మనం ఇష్టం వచ్చినట్టు తినడానికి లేదు, ఏది మనకి నాలుగు ఏదైనా కోరుకుంటూ ఉండొచ్చు కానీ అటు తినడానికి లే. మనం ఎవరైతే మనసుని గెలుచుకోవాలనుకుంటారో వాళ్ళు ఏది పడితే తినడం కానీ, ఎప్పుడు పడితే అప్పుడు తినడం కానీ, ఎంత పడితే అంత తినడం కానీ నేను చూసుకోవాలా. ఏది తినాలా, ఎప్పుడు తినాలా, ఎంత తినాలా, అట్లా కాదు మనం యోగి అయ్యే అవకాశం లేదు. అంటే మనం కేవలం జీవ చాపల్యం కోసం బతుకుతుంటే మనం పై పైన వాటి మనం ఆత్మానుభవాన్ని ఎలా పొందగలం, ఎంతో అంత కట్టుబాట్లు ఉండాలా, అప్పుడు మనకి ఆత్మబలం కలుగుతుంది, ఆత్మ అనుభవం కలుగుతుంది. కాబట్టి మనం ఏది తినాలా, ఎప్పుడు తినాలా. ఒకసారి లక్ష్మణ్ ఒకటి రెండు సార్లు చెప్పా, ఆయన 9 గంటలకు పొద్దున్న క్లాస్ అవగానే అక్కడికి వెళ్ళి బకెట్లో అంత పెట్టుకుని అక్కడికి వెళ్ళి తిరిగి అంటే అది ఒకసారి సాకు చెప్పాడు, రుచి చూడ్డానికి తింటున్నాను సార్, రుచి చూడ్డానికి అంటాను. అప్పుడు నేను చెప్పేవారు మొన్న ఏకాదశి ముందు రోజు సేమియా హల్వా ఏకాదశి ముందు రోజు చేశారు, మిగిలిపోయింది. ఏకాదశి రోజు మనం సేమియా హల్వా తినడానికి లేదు. ద్వాదశి రోజు, ఆ ద్వాదశి రోజు సాయంత్రం అయిపోయింది కానీ ఇంకా సేమియా హల్వా అయిపోయి బకెట్ తీసుకొచ్చి పెట్టాడు. దానిలో ఆయనకి ఏం ఇంట్రెస్ట్ లే, అది ఎందుకంటే అది కొద్దిగా పాచిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్ కాదు. ఇక్కడ పాయింట్ వచ్చి మనిషి ఆశ్రమంలో ఉండేవాళ్ళు వాడికి టైమింగ్స్ అని ఉంటాయి, మన టైమింగ్స్ని పాటిస్తూ ఉంటే మన యోగిలాగా బతుకుతున్నట్టు లేదు. మనం అటు ఇటు కాకుండా బుద్ధి పుట్టినప్పుడల్లా అప్పుడు మనం భక్తులు ఎదగడం కఠినం అవుతుంది. అంటే భోజన షరతులు భోజనం గురించి, రెండోది ప్రతి మనిషి కూడా మత్తు అనేటువంటిది కదా, టీ కాఫీలు ఎందుకు తాగుతాం, సిగరెట్లు ఎందుకు తాగుతాం, సారా ఎందుకు తాగుతాం, మనందరిలో ఆ స్వభావం ఉంది. లేదా తీపి ఎక్కువ తినడం స్వీట్ అది మత్తు కలిగిస్తుంది. లిమిట్లో తిన్నట్టయితే పర్వాలేదు, బాగుందని చెప్పి ఎక్కువ లాగించినట్లయితే మత్తు తీపి అనేది మత్తుని కలిగిస్తుంది. మనం ఎక్కువ షుగర్ తిన్నట్లయితే మనిషికి మత్తు కలుగుతుంది. అట్లాగే చెప్పబడింది మనం ఎక్కువ పాల పదార్థాలు ఎక్కువ తీపి తినట్లయితే ఇంద్రియాలని మనం అదుపులో పెట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి యోగి అయినటువంటి అందుకే ప్రసాదాన్ని ఏమంటారు తెలుసా, ప్రసాదాన్ని ప్రసాద సేవ, ప్రసాదం తినడం లేదా ప్రసాద సేవ తేడా ఉంది. తినడం అంటే మనం నచ్చకపోతే పారేయడం, తండవంటే నచ్చింది కాబట్టి అవసరాన్ని కంటే ఎక్కువ తిండం తిండం అంటారు. నచ్చకపోతే ప్రసాదం మనకి అంటే గౌరవం లేదు, ప్రసాదం నాకు బాగాలేదు వదిలిపెట్టాను ఉప్పు లేదు. కానీ ప్రసాద సేవ అంటే, సేవ అంటే మనం తప్పనిసరిగా భగవంతుడికి సేవ, నువ్వు నచ్చినా నచ్చకపోయినా సేవ. అట్లాగే ప్రసాద సేవ, నామసేవ, నామసేవ అంటారు మనకి. అప్పుడప్పుడు మనకి సత్వగుణంలో అంటే భగవన్ మనకి ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. సత్వగుణంలో ఆధ్యాత్మిక విలువలు మనకి నచ్చుతాయి. మనం తమగుణంలో ఉంటే మైండ్ డల్గా బోరింగ్గా అది స్తబ్దంగా ఉంటుంది. కాబట్టి భజన చేయడం అనేటువంటిది ఎంతో భారమైనటువంటి పనిగా మూడు లేదంటే కదా, మూడు లేదు ప్రతి మనిషికి తెలుసు మూడు లేదు. కానీ మనం తమగుణంలో ఉన్నప్పుడు తెల్లారుదాము లేవడం కానీ మనం భజన చేయడం కానీ మాల పక్కన మారేస్తే కూర్చోండి ఆఫ్ మూడ్ తమోగుణంలో. అంటే మనిషి అన్నీ గెలుచుకోవాలా, మనకు మూడు లేక మనం మనం నెట్టాలా నెట్టుకోవాలా లేదు లేదు. ఆత్మకి ఈ ఆధ్యాత్మిక కార్యాలు అనేటువంటివి ఎప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయి. నాకు ఆధ్యాత్మిక కార్యాల్లో ఆనందం కలగటం లేదు అంటే ఆధ్యాత్మిక కార్యాల్లో ఆనందం లేదని కాదు, మనం తమోగుణంలో పడ్డాము. లోతైనటువంటి మనం డల్ స్టేజ్కి కాబట్టి మనకి దానిలో రుచి కానీ ఉత్సాహం కానీ కలగటం, కానీ మనం ఆ పని చేయాల. కాబట్టి ఒకటి వచ్చి భోజనానికి సంబంధించి, తర్వాత మత్తు పదార్థాలు, మత్తు పదార్థాలు సేవించడం ప్రతి మనిషికి కూడా ప్రతి మనిషి లాగా. ఎందుకంటే నిజానికి మనం దివ్య ఉన్మాదంలో ఉండవలసినటువంటి వాళ్ళు. మనం సమాధి, సమాధి అంటే కంటిన్యూస్గా ఒక వ్యక్తిని సమాధి అంటే చనిపోయిన వాడిని పూడ్చిపెడతాడు సమాధి. సమాధి అంటే అతను అదే స్థితిలో ఉంటాడు. అదే రకంగా మనిషి బతికుండా కూడా సమాధి స్థితి. సమాధి స్థితి అంటే అతనిలో ఆవేశాలు, ఉద్విగ్నత, డిప్రెషన్లు, అతనిలో మూడ్ ఫ్లక్చువేషన్స్ ఇట్లా లేకుండా స్థిరంగా ఉన్నటువంటి వాడు. ఇదే భగవద్గీత స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు ఎవరి బుద్ధి అయితే స్థిరంగా ఉంటుందో. ఈరోజు శ్లోకం రాశాను ఇదే, సుఖ దుఃఖాల్లో, శీత ఉష్ణాల్లో, మాన అవమానాల్లో. నిజంగా ఆధ్యాత్మిక మెలుకున్నవాడు నిజంగా ఆ స్థితిని అనుభవించగలుగుతాడు. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి బయట నుంచి ఏదైనా అనుకూలమైన పరిస్థితి వచ్చినా కూడా అతను తెలుసు. నేను బాంబేలో ఒక చోట ప్రవచనం ఇస్తుంది చెప్పాను, మనం ఏదైనా పని అయిపోతే మామూలుగా మనం రిలాక్స్ అవుతాం. ఇది జన్మాష్టమి 12 గంటల దాకా 2 గంటల దాకా బస్, మనం 2 గంటల దాకా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ డే తిన్నగా 9 గంటలు. కానీ ఎవరైతే నిజంగా ఆధ్యాత్మికంగా ఉత్సవాన్ని తీసుకున్నారో అయిపోయింది పని అయిపోయింది నెక్స్ట్ నేను మళ్ళీ భగవంతుడికి ఇంకో సేవ చేయాలా. సంసారంలో ఏదైనా పని అయిపోతే ఇప్పుడు వాళ్ళు టోర్నమెంట్లో గెలుస్తాడు, ఆ తర్వాత వాడు ఇంకా ఎంజాయ్ చేయడం. టోర్నమెంట్ కష్టపడ్డాను, 4 ఏళ్ళు కష్టపడి టోర్నమెంట్స్ కోసం తయారీ అయిపోయింది, నెక్స్ట్ లెట్ మీ ఎంజాయ్, డబ్బు సంపాదించాడు గెలుచుకున్నాడు, లెట్ మీ రిలాక్స్. తర్వాత మళ్ళీ ఏదో టోర్నమెంట్కి తయారవుతుంది, మళ్ళీ అంత టైట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ భక్తులు ఎప్పుడూ కూడా భక్తులు వాళ్ళు మనస్సును గెలుచుకుని ఉంటారు కాబట్టి, వాళ్ళు మనస్సుని అధిగమించారు కాబట్టి వాళ్ళు తురి అవస్థలో, సమాధి అవస్థలో, అంటే దివ్యత్వంలో ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి భగవంతుడి సేవల్లో ఎప్పుడు కూడా వాళ్ళకి ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా దాన్ని పట్టించుకోకుండా మనం భగవంతుడికి ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి ఆ రకంగా. కాబట్టి భోజనాన్ని గురించి, మత్తు పదార్థాల గురించి, ఆ తర్వాత ప్రతి మనిషి కూడా మనం పని చేయకుండా ఏ రకంగా నేను గొప్పవాడిని కావాలా, పని చేయకుండా నేను ఏ రకంగా సుఖపడాలా, నేను పని చేయకుండా ఏ రకంగా విజయాన్ని పొందాలా, ఇది వీలయ్యేటువంటి దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు. గ్యాంబ్లింగ్ అంటే మనం ఏం కష్టపడక్కర్లేదు, మనం లాటరీలో మనం ఎట్లా 10 లక్షలు పెట్టాం. కానీ ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి మనం ఈ రకంగా ఇచ్చినా కూడా అతను దాన్ని ఇష్టపడ్డు వ్యక్తి, ఆధ్యాత్మిక వ్యక్తి, అతను ఎప్పుడు తపస్సు చేయడంలో అతనికి లాభంతో సంబంధం లేదు. నేను అతని ఉద్దేశం ఆంతరికమైనటువంటి ఉద్దేశం, నేను మనస్సును గెలుచుకోవాలా. అప్పుడప్పుడు మనం ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. మందిరంలో మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం, పని అయిందా లేదా అని చూస్తూ ఉంటాం. కానీ నిజానికి మనం చూడాల్సిందే మనస్సును గెలుచుకున్నానా లేదా, మనసును గెలుచుకోవాలా అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి వాడు అతను ఎప్పుడు కూడా తయారుగా ఉంటాడు, ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటాడు. అతన్ని మనం చూడవచ్చు, అతను సుఖ దుఃఖాలకి లాభ నష్టాలకు అతీతంగా, ఎందుకంటే అతను లాభ నష్టాల కోసమే పనిచేయట్లేదు, అతను పనిచేస్తుంది వేరే ఉద్దేశంతో. ఏ రకంగా ఈ భౌతిక అనుభవాల నుంచి బయటపడి నేను ఈ క్షణికమైనటువంటి భౌతిక అనుభవాల నుంచి బయటపడి నేను ఏ రకంగా ఆధ్యాత్మిక స్థితికి ఎదగాల, అంటే యాక్సెప్టెన్స్ రిజెక్షను, దొరకనటువంటి వస్తువుల కోసం పాకులాడడం, దొరికిన వస్తువులు ప్రతి మనకు మొహమ్మతడం, ఇదంతా కూడా భౌతిక జీవితంలో ఇది నియమం అది లా. ఎవరైనా చూస్తారు మనకి దాని లా ఆఫ్ సెటైటీ అంటారు. దొరికిన దాంతో మనకి సంతృష్టి లేదు, మనం దొరకని దానికోసం మనం తాపత్రయపడుతూ ఉంటాం. కానీ ఎవరైతే అట్లా కాకుండా ఆధ్యాత్మిక స్థితికి ఎదుగుతాడో అతనికి ఈ రెండు స్థితులతో కూడా యాక్సెప్టెన్స్ అక్కర్లేదు, రిజెక్షన్ అక్కడ, అతను తనదైనటువంటి దివ్యస్థితి. మనకి తెలీదు దివ్యస్థితి అనేటువంటి, ఆ దివ్యస్థితిలో ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాము, ఆ దివ్యస్థితిలో మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాము, ఆ దివ్యస్థితిలో మనకి ఈ ద్వంద్వాలతో మనకి ఎలాంటి ఇది డిస్టర్బెన్స్ ఉండదు. అంటే ఇక్కడ యువతరాడు మనస్సుని జయించినటువంటి వాడు. అంటే మనస్సుని ఎట్లా జయించాలా, మనస్సుని జయించినట్లా మనస్సు యొక్క లక్షణము అన్నారు, ప్రపంచాన్నంతా కూడా జయించవచ్చు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఆయన 3 లోకాలని జయించినాడు, ఆయన అన్ని సిద్ధులు పొందినాడు, తర్వాత ఆయనకి ఏది కావాలంటే అది, ఆయన దిక్కుల్ని శాసిస్తున్నాడు, ఆయన అన్నిటినీ ఆయన చెప్పినట్టుగా గాలి వినాలా, ఆయన చెప్పినట్టుగా పంటలు కొండాలా, ఆయన చెప్పినట్టుగా అందరూ పనిచేయాలి. అయినా కూడా ఈ రెండు కసిపుడికి సంతోషం లేదు. ఎందుకంటే మనస్సు ఇంకా ఏదో చేయాలని, ఇంకా ఏదో చేయాలని చెప్పి మనసు యొక్క లక్షణం, మనం అందరినీ కంట్రోల్ చేసాము, వీళ్ళు ఏమైనా ఎదురు తిరుగుతారేమో, అంతా సొంతం చేసుకున్నాము, దీన్ని ఎవరైనా దొంగిలిస్తారేమో కదా మనుషులు. నేను ఇప్పుడు అథారిటీ అయినా కూడా వీళ్ళంతా తిరగబడితే ఏమవుతుంది, వీళ్ళంతా నన్ను ఎదిరిస్తే ఏమవుతుంది, లేదా అంతా మనం సొంతం చేసుకున్నాము దీన్ని కాపాడుకోవడం ఎట్లా, దీన్ని ఎవరైనా దొంగతనం చేస్తారు అంటే మనకి సంతృష్టి మనకి సాటిస్ఫాక్షన్ అనేది లేదు. అది కాకుండా భగవద్గీత శ్లోకంలో ఉంది, 2వ అధ్యాయంలో 71వ శ్లోకంలో భగవ ఆపూర్వమాణ మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవేశంతి అద్దత్ తద్దత్ కామాయం ప్రవేశంతి సవే. ఈ కృష్ణుడు నవరంధ్రాలని ఆయన ఫీల్ చేస్తూ ఉంటున్నాడు. ఒక రకంగా కొండ నిండాలంటే దానికి చిల్లుంటే కొండ నిండే అవకాశం లేదు. అదే మన కోరికలు ఉన్నంత వరకు మనం సతమతం అవుతూ ఉంటాం. ఎవరైతే కోరికల నుంచి బయటపడ్డాడో అతను ప్రశాంతంగా కూర్చోవచ్చు. అందుకే జితాత్మన ప్రశాంతాత్మ, కోరికలు లేకుండా ఉండగలము. మనసు ఉంటే కోరికలు ఉంటాయి, బతికి ఉంటే కోరికలు ఉంటాయి. కోరికలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయినా ఇట్లా కోరికలు ఉన్నాయా లేదా? మాతాజీ కోరికలు లేకుండా ఎట్లు బతుకుతారు? భగవంతుని పొందాలనే కోరిక ఉంది దాన్ని, కానీ ఆ కోరిక తప్పేం కాదు. కానీ మనకి తెలియాలి, కోరికలు లేకుండా భగవంతుడి సేవ చేసుకోవాలని. మనం మన చేతులతో బతుకున్నప్పుడు భగవంతుడి సేవ చేసుకుంటూ మనం భగవంతుడి లోకంలో చేరి శాశ్వతంగా ఇంకా ఆయన సేవ చేసుకుంటూ ఉండడానికి. ఇక్కడ మనం ఇవంతా ఎందుకు చేస్తున్నాం? భగవంతుడి లోకంలో ఈ సేవలన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం భగవంతుడికి హారతులు చేయడం, భగవంతుడికి వంటలు వండడం, భగవంతుడికి శృంగారం చేయడం, మనం భగవంతుడికి మనం ఆయన్ని కీర్తన చేయడం, ఇది భగవంతుడి లోకంలో జరిగే పనులే అని ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ మరి మన ప్రాక్టీస్ ఇది పర్ఫెక్ట్ అయినట్లయితే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇదే పనిలో ప్రభుపాద ఆయన అన్నాడు, మామిడి పండు పచ్చిగా ఉంది, మామిడి పండు పండుతుంది కదా, అది ఒక అవస్థలో పచ్చిగా ఉంది, ఇప్పుడు కొద్దిగా మనకు అప్పుడు పుల్ల పుల్లగా ఉంటుంది. కానీ అదే పండుని మనం పక్క వస్తువుకి వచ్చేదాకా ఉన్నట్లయితే అది ఎంతో ఎంతో ఆనందంగా మనం దాని రసాన్ని తాగుతాం. అదే రకంగా మన మనస్సును గెలుచుకునేంత వరకు ఈ భక్తి అనేటువంటిది మనకు ఒక బాధ్యతలాగా ఉంటుంది, భక్తి అనేటువంటి మనకు కఠినమైన పనిలాగా ఉంటుంది, భక్తి అనేటువంటి ఒక తపస్సులాగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మనస్సును దాటి బయటపడతామో అప్పుడు ఇదే ఆధ్యాత్మిక జీవితానికి భౌతిక జీవితానికి తేడా. భౌతిక జీవితంలో మనకి ఏదైనా పని మళ్ళీ మళ్ళీ చేస్తుంటే మనకు విసుగెత్తుంది కదా, ఏదైనా పని మళ్ళీ మళ్ళీ చేయమంటుంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఆ పని చేస్తుంటే మన మనస్సు నిర్మలం అవుతూ ఉంటుంది, మన మనస్సుకి శక్తి కలుగుతూ ఉంటుంది. పని అదే, కానీ భగవంతుడి చింతన వల్ల మనకి ఆధ్యాత్మిక శక్తి కలుగుతూ ఉంటుంది. అదే మనం అదే మంగళారతికి రోజు వస్తున్నాం, అదే విగ్రహాలను రోజు చూస్తున్నాం, మనం రోజు అదే రకంగా మనం భోజనం చేస్తున్నాం. మనం చూస్తూ ఉంటాం మనం ఒక మారినటువంటి వ్యక్తి, ఎదిగినటువంటి వ్యక్తి. మనం కొద్దిగా దివ్యత్వం అంటే మనకి కొద్దిగా అనుభవానికి రావడం ప్రారంభమవుతుంది. ప్రారంభంలో లేనటువంటిది తర్వాత మనకి మనం మొదట్లో మంగళారతి చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మనకి ఆ మంగళారతి అటెండ్ అవుతుంది, మనకి ఎంత శక్తి ఉత్సాహం ఆనందం అని చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక అవస్థ అనేటువంటిది, ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది ఎప్పుడు నిత్య నూతనంగా ఉండేటువంటిది, అది నిత్య ఆనందదాయకంగా ఉండేటువంటిది. కానీ ఈ శారీరక జీవితం అనేటువంటిది అది ఆగిపోతూ ఉంటుంది, ఆ సుఖం తర్వాత అది వెగటి పుడుతూ ఉంటుంది, తర్వాత మనం దాన్ని ఆఖరి దాకా మనం దాన్ని తీసుకోలేము. శరీరానికి ఆ క్షమత శక్తి అనేటి ఉండదు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్పేది, మానవ జన్మ దొరికిన తర్వాత నువ్వు ఇంద్రియాలేంది మనస్సు ఏంది, ఈ ఇంద్రియ తృప్తి ద్వారా మనం సుఖపడగలమా లేదా, మనం మనస్సు వల్ల మనం ప్రశాంతంగా బతకగలమా లేదా. మనసు 24 గంటలు కదా. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయినా కూడా ఇతను ఇప్పుడేమనుకుంటాడు, మన మనసు యొక్క స్వభావం అది. మనం గట్టి ఫ్రెండ్స్ అయిపోయినాం, అయినా మనం ఏదైనా పని చేస్తే నా ఫ్రెండ్ ఏమనుకుంటాడు, ఇంత కాన్ఫిడెన్స్లోకి వచ్చి 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్, 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్, కానీ ఏ క్షణానికి ఆ క్షణానికి వాట్ హీ మే థింక్, వాట్ షీ మే థింక్, ఇట్లంతా ఆలోచన మైండ్ యొక్క లక్షణం అది. ఎప్పుడైతే దీన్ని దాటిపోతాం మనం ఎవరి కోసం బతకం కదా, భక్తులు అప్పుడప్పుడు ఇంకొకరు చూపించడానికి డ్యాన్స్ చేస్తూ ఉంటాం. అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మనం బాగుపడడం కోసం డ్యాన్స్ చేస్తున్నాం, భగవంతుడి ప్రసంగం కోసం డ్యాన్స్ చేస్తున్నాం, మనం ఎవరి కోసం ఏం చేయట్లేదు. కానీ తెలియనటువంటి వాళ్ళు మనం, మనకు అలవాటు అయిపోయింది ఇతరుల కోసం బతకడం అనేటువంటిది. కానీ మనం భగవంతుడి కోసం బతకడం, మన కోసం బతకడం. ఎప్పుడైనా పనిచేసేప్పుడు మనం అందుచేత ఉంటాం, ఏదైనా పనిచేసేప్పుడు అది నాకు నచ్చినటువంటి పని, అది సరైన పని అనేటువంటి నాకు నమ్మకం. కాబట్టి ఎవడేమనుకుంటే నాకేం, యు డోంట్ కేర్. కానీ మనం ఇతరుల కోసం పనిచేసేటువంటి వాడు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాడు, వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు ఇట్లంతా కూడా. కానీ మనం మన కోసం చేసుకున్నట్లయితే ఎవరేమంటే నాకేం. దీని ఏమంటారు, మనసుని జయించడం. ఈ రకంగా మానవ జన్మ అమితమైనటువంటి, మన రోజు మంగళార్తులు అవగానే శిష్టాష్ట్రం మొదటి శ్లోకంలో మనం చదువుతాడు, అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి, నిత్యం వాంఛించేటువంటి ఆనంద సాగరాన్ని వృద్ధి చేసేటువంటిది. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యం కాదు, మనస్సును జయించిన వాడు శాంతిని పొంది. కాబట్టి మనకి భగవంతుడికి మధ్య మనస్సు అనేది ఉంది, అడ్డుగోడ అంటారు కదా మనం అప్పుడప్పుడు, అగ్గోడ అవతల మనిషి ఉన్నాడు, గోడ యువతల మనిషి ఉన్నాడు. కానీ ఒకళ్ళనొకరు మనం చూసుకోవట్లా, కానీ మనం గోడ దాటినట్లయితే, గోడ తీసేసినట్లయితే, లేదా గోడ దూకి అవతలికి పోయినట్లయితే మనం అంతా చూడగలుగుతాం. మధ్యలో అడ్డుగోడ ఉన్నంత వరకు మనం చూడలేము. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం అంటే మనం మనస్సును గెలుచుకోవడం. మనసు అంటే మన పాత ఆలోచనలు, మన పాత పద్ధతులు, మన అజ్ఞానంలో మనకు ఉండేటువంటి కోరికలు ఏమి కాకుండా, భగవద్గీతలో కృష్ణుడు దేన్ని ఆనందాన్ని అంటున్నాడు, ఆ ఆనందం నాకు దొరికిందా. భగవద్గీతలో కృష్ణుడు నేను సర్వ ఆకర్షణీయంగా ఉంటాను, కాబట్టి మనకి భగవంతుడు అంటే ఆకర్షణ కలిగిందా. భక్తిలో అనంతమైనటువంటి ఆనందం ఉంది, మనకు ఏమన్నా దొరికిందా. మనకి దొరకలేదు, కృష్ణుడి ప్రతి మనకు ఆకర్షణ లేదు, మనకి ఇంకా మన కుటుంబ విషయాల్లోనే మనకు ఆకర్షణ ఉంది. అంటే మనం ఎదిగినటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి కాదు, అంటే మనం ఇంకా మనసును గెలుచుకోలేదు. కాబట్టి దానికి ఏం చేయాలి, ప్రాక్టీస్. మనకి మనసును గెలుచుకోవడానికి మార్గం ఏందో తెలియాలా, దాన్ని వదిలిపెట్టకుండా పట్టుకోవాలా. మనసును గెలుచుకోవడానికి రకరకాల మార్గాలు, కానీ 24 గంటలు అన్ని అవస్థల్లో కూడా మనసును పట్టుకోవాలంటే భగవన్నామం అనేటువంటిది. భగవన్నామం అనేటువంటిది అన్ని సమయాల్లో, తర్వాత అత్యంత శక్తివంతమైనటువంటి రెండు, అత్యంత శక్తివంతమైంది, అన్ని సమయాల్లో కూడా మనం దీని లాభాన్ని మనం పొందవచ్చు. అంటే ఎవరైనా కూడా మనసును గెలుచుకోవాలంటే ఒకటే మార్గం. మన ఈ శరీరాల్లో రకరకాల రంధ్రాలు ఉంటాయి, కానీ భోజనం చేయాలంటే మనం నోటి ద్వారానే. అదే రకంగా మనసును మనం కొద్దో గొప్ప గెలుచుకోవడానికి, అంత ఇంత చేయడానికి రకరకాల పద్ధతులు. కానీ పూర్తిగా మనం మనసును గెలుచుకోవాలంటే భగవన్నామాన్ని తప్పి వేరే మార్గం లేదు. మిగతా మార్గానికి వెళ్తే కొంతవరకు అవుతుంది, తర్వాత మళ్ళీ మనం ఇరుక్కుంటాం అక్కడ, స్టాగ్నెంట్. కానీ భగవన్నామం అయితే ఎప్పటికప్పుడు అది మీకు సహాయం చేస్తూ ఉంటుంది, మనకి ఎప్పుడప్పుడు మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం మనసును అధిగమించి బతకగలుగుతాం. అనంత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి